ఏంటంటే అది గురు రహస్యం, అది దేవరహస్యము అన్నారు. దేవరహస్యం కానీ ఒక విధంగా ఆలోచిస్తే మనందరూ ఒక మానవ జన్మకు వచ్చాం కాబట్టి ఇది బాగుంది ఇది బాగోలేదు అని ద్వంద్వంలో పడి కొట్టుకుంటున్నాం. ఏంటి బాగుంది అంటే సాంబార్ బాగుంది, రసం బాగోలేదు. అక్కడ మొదలయ్యి మనం ఎక్కడదాకా వచ్చామంటే ఆ పాట ఆవిడ పడితే చాలా బాగుంటుంది, ఈవిడ పాట సరిగ్గా పాడు. అంటే దేవుడిని గురించి మనం మాట్లాడుకునే విషయంలో కూడా మనం ఏం చూస్తున్నామంటే భగవంతుడి చూటల్లా ప్రపంచాన్ని చూస్తున్నాం. మనం కూడా ప్రపంచంలో పంచమహాభూతాత్మకమై ఉన్నాం. మనం కూడా పంచమహాభూతాలని సృష్టించినటువంటి భగవంతుడు సృష్టి చేసేటువంటి రీతిలో మళ్ళా అదే పంచమహాభూతాలని తీసుకొని మహాత్ముడి రూపంలో అవతరించడం జరిగింది. మనకి 4వ అధ్యాయంలో భగవద్గీతలో క్షుణ్ణంగా ఉంటుంది. మనకి ఎప్పుడు అవతరిస్తాడన్నాడు ఆయన, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సుజామ్యహం. అందరికీ మీ అందరికీ అర్థం తెలిసే ఉండుంటుంది, చాలా చోట్ల వినుంటారు. అలాగే పరిత్రాణాలే సాధున వినాశాయ దుష్కృత ఉత్పాదన చేస్తానన్నాడు ఆయన. అధర్మం కాదు కదా. మనందరం ప్రపంచంలో తిరుగుతూ ఏమనుకుంటున్నాం అప్పుడు, అధర్మం ప్రబలిపోతోందండి, అధర్మం ప్రబలిపోతోందండి అని మనం మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అధర్మము వ్యాప్తి చెందడానికి కారణం ఎవరు? మనమే. మనం చేసేటువంటి అడుగు వేసేటువంటి అడుగుల్లో, మాట్లాడేటువంటి మాటల్లో, తీసుకునేటువంటి పదార్థాలలో, ఆలోచించేటువంటి భావనలలో, చర్యల్లో నానత్వం గురించి బాగా ఎక్కువైపోతూ ఉంటే, నిన్న మన ఒక మహానుభావాన్ని ప్రశ్నిస్తున్నారు ఆదిశంకరాచార్యుల వారే గనక రాకుండా ఉంటే ఈ పాడికి ప్రపంచం ఎలా ఉండేది అని అడుగుతున్నారు. కానీ ఎలా ఉండేది ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి వాడికి ఎంత బాధపడుతున్నామో అసలు ఇక మన కీ బాబోగులు కూడా ఉండేది కాదు. అంతా ద్వైతంతోనే ప్రకాశిస్తూ ఉండేది. అద్వైత మత స్థాపన వారు కాబట్టి ఎక్కడా అణువు వదిలిపెట్టకుండా అంతా సంచరించి మూల మూలలకి వెళ్ళి మహాత్ములు వారే కాదు, వారి తర్వాత ఉన్నటువంటి మహాత్ములు, వారి ముందున్నటువంటి మహాత్ములు అందరూ కూడా దక్షిణామూర్తి మనకి తత్వాన్ని గుర్తు చేయలా కృతయుగంలో దత్తాత్రేయత్వాన్ని చూపించాలా. అలాగే ఈ యుగంలో ఉన్నటువంటి గురువుల వరకు మనం ఏంటి తెలియజేస్తున్నారంటే మనలో ఒక సత్యం దాగి ఉన్నది. అటు ఆ సత్యము నీవే ఉన్నావు, ఇక్కడ మీ ఇంట్లో ఎవరో కొంతమంది అయి ఉన్నారంటలా మహాత్ములు అవతరించి వచ్చేమంటున్నారంటే నీలో లేకపోతే కదా సత్యం. లేదండి మీరు మహానుభావులండి, ఎంత మహానుభావులు ప్రపంచంలో ఇంకొకళ్ళు లేరండి అని మనం అంటే మహాత్ములు ఏమంటున్నారు? నువ్వు కూడా అందులో వాడివే, నువ్వేం భిన్నం కాదు ఇందులో. భిన్నంగా మనం అభిప్రాయపడుతున్నామంటే దాన్ని భిన్నంగా అభిప్రాయం పడబట్టి అసలు తోటి మానవుడు అనే కాదండి. ఒక మానవునికి ఒక మానవుడి తల్లిదండ్రులు అవ్వచ్చు, తండ్రి పిల్లలు అవ్వచ్చు, భార్య భర్తలు అవ్వచ్చు, ఏదైనా ఇద్దరు మనసులు కలవడం అనేటువంటిది 100% ఆ పార్వతీ పరమేశ్వరులకే. ఏమన్నారు అమ్మగారు అడిగి భూలోకానికి రాలా? ఉత్తరలేదా? లక్ష్మీ వచ్చిందా? అలిగి వచ్చింది కదా భూలోకానికి. ఎందుకని? అది ఉంది, చరిత్ర ఉంది కదా. భృగు మహర్షి వచ్చి నారాయణమూర్తి గుండెల్లో తన్నాడని నా స్థానాన్ని తన్నితే ఒకే స్వామి చేశాడు. నారాయణమూర్తి వెంటనే ఆ కాలు పట్టుకుని ఆయనకి అరికాలులో ఉందట 3వ నేత్రం, ఆ నేత్రం కాస్త అంటే అరికాల్లో ఆ నేత్రం ఉండబట్టి ఇంత క్రోధంగా వచ్చి తన్నాడు అని. అందులో ఉన్నట్టు ఆయన అహంకారాన్ని రూపుమాపడం కోసం వెంటనే ఆ పాదాన్ని బట్టి ఆ నేత్రాన్ని దునిమేశాడు. కానీ అమ్మ అది చూడలా, నన్ను తన్నితే మళ్ళా ఆ పాదం పట్టుకుంటారా మా ఆయన, నా భర్త, నాకు ఇంక ఇక్కడ స్థానం లేదు అని భూలోకానికి వచ్చే ఒక లీల లేండి. అది మాత్రం వచ్చేసినా దేవుడు వచ్చేసినా అది లీల అవుతుంది. అమ్మగారు వచ్చిందేమో భూలోకానికి మళ్ళా ఆయన ఎత్తుకుంటూ ఆయన కూడా వచ్చాడు, ఆయన వెంకటేశ్వర స్వామి గారు. అందుకని ఏ ఒక్క చోట ఇద్దరు 100% కి కలవటం అనేటువంటిది చాలా తత్వం ఇక్కడ చూడక. అలాగా ఇక్కడ తత్వం అనేటువంటి దాన్ని గుర్తిస్తే విషయమునందు బాధ రాదు. ఈయన మహాత్ములు ఎలా గుర్తించారంటే జీవ బ్రహ్మ ఐక్య అనుసంధానము అన్నారు. ఇవాళ కార్యక్రమం అలాగే చేస్తున్నారు పిల్లగారు. మామూలుగా ఏంటంటే అయ్యో వెళ్ళిపోయిందమ్మా, కాస్త గాలి కాస్త పాయసం కాస్త ఆకుకూర వేసి కాస్త భోజనాలు పెట్టేసి ఏంటంటే అందరిలో ఉన్నాడు పరమాత్మ, ఆ పరమాత్మతో పాటుగా జీవుడు కూడా అందరితో పాటు ఉంటాడు కాబట్టి అందుకని అభం జరిగినా శుభం జరిగినా 10 మందికి భోజనం పెట్టమన్నారు. అంతేకాని ఇల్లు నారాయణంలల్లే దాచుకుని ప్రతిరోజు దాచుకొని తినమన్నారా, తింటే అది అవుతుందండి. పెళ్ళొచ్చినా లేదు ఇవాటి కార్యక్రమం లాంటిది వచ్చినా పెట్టి 10 మందికి 100,000 మందికి ఎంత మందికి నువ్వు భోజనం పెట్టగలిగితే అంతమంది పెట్టు, అందరిలో ఉన్నా ఆ జీవుని దర్శించి ఆ జీవుడు రూపం లేదు, శరీరము దహించిపోయింది, శరీరానికి అంత్యక్రియలు జరిగిపోయింది, కానీ అందులో ఉన్న చైతన్యమేమైనది, చైతన్యమేమైంది అంతటా ఇది అనంత వాయువుతో కలిసిపోయింది. అనంత వాయువుల్లో కలిసిపోబట్టి మనం ఏం చేస్తున్నాము, దేవుడిగా పూజిస్తున్నాం, ఒక దండ వేస్తున్నాం. మామూలు వాళ్ళ ఫోటోలకి దండలైనవారు చాలా వరకు ఉంటుంటే భయం, వాళ్ళు పోతారేమో అని భయం, ఉండగానే దండ వేస్తే వాళ్ళు పోతారేమో అని భయం కొంతమంది. అందుకని ఉండగా దండ లేదు, వెళ్ళిపోయిన తర్వాత దండలేస్తారు. కానీ మనం వేస్తే ఎంత వేయకపోయానికండి, వాళ్ళు చేస్తున్నటువంటి పుణ్యం ఉంటుందే, ఆ పుణ్యమే వాళ్ళకి అక్కడ ఒక ఇది ఒక స్థానాన్ని పొందుతారు, ఉన్న స్థానం నుంచి ఉన్నతమైనటువంటి. ఇప్పుడు ఆమె శరీరం విడిచిపెట్టారు, ఎవరు గయక్క అనేటువంటి వాడ మంచి పేరు ప్రేమలాడు కదా, అంతేనా ప్రేమలత పేరు, కానీ భలే మంచి పేరు పెట్టండి గయోపాఖ్యానం లాగా, గయా అని పేరు పెట్టారు. మీరు అనుకుంటే కాశీపై కాశీ పక్కన ఉన్న గయ అనుకో, లేకపోతే అక్కడ కృష్ణుడి చరిత్రలో ఉంది కదా గయోపాఖ్యానం, గయా అనుకో. ఏదనుకున్నా ఒక పుణ్యక్షేత్రం వేరే, అంత మంచి పేరు తీసుకుని ఆమె. కాకపోతే వారు తల్లిదండ్రులు ఎవరంటే కృష్ణమ్మ గారు పెద్దల నాటి నుంచి వస్తున్న పుణ్యం ఇదంతా, ఇది మన శేషన్ దాస్ గారు కృష్ణమైనమ్మ గారు వారికి
కూతురు రెండోది. అవునా, తర్వాత వాళ్ళేనా మగ పిల్లలు?
ఆహా, ముందే లక్ష్మీనిద్దరు పుట్టారట, ఇది రెండో అమ్మాయి గాయక. అయితే ఆమె చిన్నప్పటి నుంచి కృష్ణాష్టమి ఉత్సవాలు చేస్తుండేవారు. ఎవరు మన శేషన్ దాస్ గారు వారు ఎప్పటి నుంచో చెన్నూరులో మొదలుపెట్టారు, వారు ఊర్లో చెన్నూరు తీసుకెళ్లారు గురుదేవుల్ని, అక్కడ మొదలుపెట్టారు. ఒక 3-4 సంవత్సరాల క్రితం అనుకుంటా మన కుమారస్వామి రాజా అశోక్ వర్మ వీళ్ళందరూ ఇది స్వామివారికి కృష్ణాష్టమికి 50 ఇయర్స్
గోల్డెన్ బంగారోత్సవాలు
స్వర్ణోత్సవాలు చేశారు. అంటే అన్ని ఏళ్ళ నుంచి ఆపకుండా వారు కృష్ణాష్టమి ఉత్సవాలు 3 రోజులు మాకు ఇక్కడ ఆశ్రమం పెట్టిన తర్వాత కాదు, ఆశ్రమం ముందు వారు ఊళ్ళు తీసుకెళ్లేవారు. గురువు గారిని ఒక్కడే గారు తీసుకెళ్లేది కృష్ణమ్మ గారి ఇంట్లో నిత్య కళ్యాణం పత్రకరణం లాగా అందరికి కాదులు రాసేవాడ వంద ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కాదులు రాదు, మరి విశ్వనాథమ్మకి ధర్మ గారికి మధ్యమంత్రి వారికి అందరికి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కాదులు వేసి వేసి కృష్ణాష్టమికి రావాలని అందరినీ పిలిచి గురుదేవులకి చక్కగా నూనె పెట్టి తలంటి పోసి భగవత్ భక్తులు అందరూ కలిసి కృష్ణుడికి బాలకృష్ణుడిలాగా ఉత్సవం జరిగింది. అలా 3 రోజులు చేస్తుండేవారు, అది ఇప్పటికీ జరుగుతారు. వారు చెప్పారు, వారు మేము వెళ్ళిపోయినా కూడా పిల్లలు జరుగుతూ ఉంటాయి అని. అలాగా పిల్లలు ఇప్పుడు వారు చేయగలరు 5 రోజులు చేస్తున్నారు, లేదు 3 రోజులు చేస్తున్నారు, మొత్తానికి 3 రోజులు దాటకుండా అది మేమనుకున్నాం 3 రోజులు చేశారు అనుకున్నాం మేము. అలాగా వాటి ఇస్తే వాటితో పాటుగా ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా గయక్క హేమక్క ఇద్దరు కూడా చాలా ప్రిన్స్ లాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు బాబుజీ ప్రిన్స్ లాగా ఉంటూ బాబుజీ దగ్గర పాడుతుండేవారు. ఆమె పాటలు కొన్ని ఉన్నాయి, పాడిన చవా మురాలి చవా పాటలు ఇలాగా మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఒక పాడి ఉండేదండి అప్పట్లో. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి పాపం చిన్నవాళ్ళకి ఒక అవకాశం కల్పిస్తున్నారు, కానీ అలా ఉంటూ ఉండేవాడు బాబుజీ మహారాజు. చక్కగా వారి ఇంట్లో జరిగే కార్యక్రమాలు వారి ఏదో వ్రతాలు అవి కూడా అష్టమి మధ్యలోనే అదేదో అండి వ్రతం ఉంది వాళ్ళ ఇంట్లో. అందరికి ప్రసాదం పెట్టి ఆకులు కూడా పాటేశ్వరం ఇంట్లో నందికేశ్వరుడు అబ్బా నిన్న వచ్చావా నందికేశ్వరుడు వేసి అక్కడే మాకు మాకన్నది ఆశ్చర్యం. అక్కడికి మేము చిన్న కుంటలం కదా, ఏంటి ఉస్తలు కూడా ఇంట్లోనే ఒక పూల పోయి పాట పెడుతున్నారు. అమ్మో ఇంత పనితో ఉందన్నమాట ఈ భోజనానికి ప్రసాదానికి అనిపిస్తుండే. అలాగ అన్ని ఎన్నెన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి ఈ అమ్మ లేకుండా ఈ ఉత్సవం జరగలా. కానీ భక్తి కనిపించని వల ఆమె మొన్న యాత్రలోకి వచ్చింది మాతో ప్రతిదీ దర్శించిందండి. ఆవిడ చిన్నపిల్లలు నాలాంటి కొంచెం వెనకుందేమో గాని అసలు ఒకటేదైనా వచ్చింది అంటే గబగబా దిగి గబగబా ముందుండేది, గబగబా వెళ్తుండేది, గబగబా కొండలెక్కింది మెట్లెక్కింది. ఆ గో ఎక్కడో ఈ అమ్మగారులు అందరూ ఎక్కడుంటారు అనుకున్నారు. ఆ దేవి కామాక్షిదేవి అయితే అసలు మెట్లు మన కంటికి కనిపించు, అక్కడ కరెంట్ ఉండదు ఏముండదు. నా కోసం ఎవరో పయనించి ఒక ఏది ఫోన్ లైట్ వేశారు, వెంటనే వాడిని బయట తీసుకో అంటే లైట్ లేకుండా మనం మెట్లు దిగాలన్నమాట. అలాంటి మెట్లు పెద్ద పెద్ద మెట్లు దిగింది కిందకి వెళ్ళింది అమ్మవారిని సేవించుకుని పసుపు కుంకం పెట్టుకుంది అమ్మవారికి. ఆ పసుపు కుంకం పెట్టుకుంది కలకత్తా అమ్మగారుల ఇద్దరిని చూసింది ఒకటి కాదు మరీ. అయితే మాకు మొదట్లోనే పూరి జగన్నాథంలో చూడాలి అక్కడ కూడా అంతే, దేవుడు అంటే ఇన్ని మెట్ల మీద ఉంటాడేమో అని అంత పెద్ద పెద్ద మెట్లు. ఆ మెట్ల మీద సునాయాసంగా వెళ్ళి చక్కగా దర్శనాలు చేసుకుని గంటలు కొట్టి లైన్లో నిలబడి నిలతో పాట ఎన్ని గంటల్లో నిలబడ్డారు లైన్లో వాళ్ళు పూరి జగన్నాథంలో కూడా. ఇంత తిరిగి వచ్చిందండి మంచి గట్టిగా ఉన్నటువంటి మనిషి ఏమీ లేదు. దేవతారాధన అంతా చేసిందండి నాకు అదే అనిపిస్తుంది. దేవతలందరినీ చూసేసిన తర్వాత ఆఖరి నాదేదో పెట్టారు శిల్లాంగు అవి అంటే యాత్ర కదా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఏమీ చూపించలేదంటారేమో అన్నట్టుగా అవి చూపిస్తే అక్కడ కొంచెం పుట్టింది కొంచెం ఇంట్లో బాగాలేదు అని అక్కడ కూడా ఒక రోజు వచ్చింది. ప్రకృతిలో ఉన్న పరమాత్మ దర్శించింది అందరినీ కూడా తోటి వాళ్ళకి ఫోటోలు తీసిందంట. నిన్ను చేసినటువంటి ఆ బొమ్మ బ్రహ్మ అందులో ఉన్నంతసేపు చక్కగా చైకట్టలాడింది మన మాటల్లా అన్ని ఆడింది. తిరిగి యాత్ర పూర్తి చేసుకుంది చక్కగా తిరిగి వచ్చింది గురుదేవుని దర్శనం చేసుకుంది అందరినీ పలకరించింది. కనిపించిన వాళ్ళందరినీ కూడా అంతగా ఉందనుకున్నారే తప్ప ఇంత విపరీతం అవుతుంది అనేది ఇలాంటి ధ్యానం ఏమంటారంటే హార్ట్ అటాక్ అంటారంట. అది ఇక ఏంటంటే ఆ హృదయం ఇంకా ఉండాలి అనేటువంటి తట్టుకోలేకపోయినట్టుంది. ఆ హృదయం కాస్త ఏది ఆడేకుండా తప్ప ఆడకుండా ఆగి ఎంత అదృష్టమో నిజంగా. ఇప్పుడు మనందరం అనుకున్నాము మనం అందరూ విచారణకు వస్తాం మనం ఎలా ఉన్నాం. మన బొమ్మల కూడా లోపల అందరిలో ఒక బ్రహ్మ ఆడుతోంది కాబట్టి మన బొమ్మలు కూడా ఆడుతున్నాయి. కూర్చుంటున్నాం లేస్తున్నాం చేయి కదుపుతున్నాం తల కదుపుతున్నాం కదపకుండా ఉన్నటువంటి చుట్టూ కోళ్ళు కూడా మనం ఎట్లా కావాలంటే అలా చేసుకుంటున్నాం. వాటికి ప్రాణం లేకపోయినా మానవుడు ఏమైనా చేయగలడు అనేది ఇందులో ఆ భగవంతుడు ప్రాణ రూపంలో చైతన్యం ఉన్నంత సేపు ఏదేమైనా చేయగలడు. కానీ అందులో ఉన్నది అదే ఒక్క పరమాత్మ. మన పూర్వజన్మ కర్మల కొలది ఆ కర్మ శేషం ఉండిపోబట్టి మనం ఏం చేస్తున్నామంటే పుణ్యకర్మ చేస్తున్నాం కాబట్టి మనం మానవేతరమైనటువంటి జన్మలు కాకుండా మనకి భగవంతుడు సృష్టిలో ఒక ఉన్నతమైనటువంటి మానవ జన్మని మనకి ప్రసాదించారు. మనందరం ఉన్నతమైనటువంటి మానవ జన్మకు వచ్చాం. ఉన్నతమైనటువంటి మానవ జన్మకి రావడమే కాదు మనం తిని ఇది నిద్రపోయి కేవలం విషయాదులు అనిపించే స్థితిలో వదిలేశారా గురువులవన్నీ రోజల్లా కాస్త భగవన్నామం చెప్పుకోవడం వినడం అనడం తర్వాత కాస్త భగవంతుడి తత్వాన్ని గురించి మాట్లాడుకోవడం కాస్త ఏది ఎక్కడెక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే గబగబా వెళ్ళడం ఇవి మనందరికి కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎంతవరకు మనం ఉంటాము అనేది ఎవరికన్నా తెలుసా? మనం ఇన్నాళ్ళు జీవిస్తామన్నది ఎవరికన్నా తెలుసా? తెలిసి బతికున్నటువంటి మానవుడు ఉన్నాడా అంటే మీరు చెప్పచ్చు. జ్యోతిష్యం అడిగితే చెప్తారని మీరు అనొచ్చు. ఎందుకంటే చాలా మంది కూడా ఇలా జ్యోతిష్యాలను అడిగి మా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వస్తే ఆ పేపర్ ముందర నాకు ఇమ్మని ఆ గురుదేవులకు అప్పచెప్పేసి వాళ్ళని నేనే కొంత పారాయణలు అవి చేయమంటే వరకు వాళ్ళన్ని సంవత్సరాలు పట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పింది జరగల అక్కడ ఎందుకు జరుగుతుంది? భగవంతుని ఆశ్రయిస్తే భగవంతుడు చూసుకుంటాడు. మనం చచ్చిపోతాం చచ్చిపోతాం అని బెంగ పెట్టుకుంటే చాలా అవుతుంది ఏంటండి. వచ్చి ఆ సమయం వచ్చినప్పుడు ఏది ఆగదు. ఎవరు చెప్పి వెళ్ళరు. వాళ్ళ స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిందే. వెనక తీసి ఉంటాడు పట్టుకోవడానికి మనం. అందుకని ఎవరు స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు నేను కాఫీ తాగొస్తాను, లేకపోతే నేను మా అబ్బాయిని పలకరించి వస్తాను, నేను బిల్లునామా రాసొస్తాను అని మనం ఏమన్నా కూడా వాడు అనుమతి అయితే ఎవడు కూడా బట్టగట్టి ఉండలేదు. కాబట్టి మనం జీవించి ఉండగలుగుతున్నామంటే పైవాడి అనుగ్రహం చేత మనం ఉండగలుగుతున్నాం. మనందరం కూడా కర్మజీవులు అవడానికి కర్మజీవులమే కానీ మనందరికీ కూడా ధర్మాన్ని బోధ చేస్తున్నారు మహాత్ములు. ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని మనం అవలంబించినట్లయితే నడుచుకున్నట్లయితే ఎప్పుడు ఎవరికి ఎటువంటి జీవితాన్ని ఇవ్వాలో భగవంతుడు మనకి పంచిపెట్టే ఉన్నాడు. మనం ఇలాంటి జీవితంలో ఉంటామని మనం చిన్నప్పుడు అనుకోలా. ఇప్పుడు ఇలా ప్రకాశించగలుగుతున్నాం, ఇలా బ్రతకగలుగుతున్నామంటే పైవాడి అనుగ్రహం. అందుకని మనందరిలో ఏది ఉన్నది? సత్యము అనేటువంటి ఒకటి అనంతంగా ప్రకాశిస్తుంది. సత్యానికి ఏది అవధులు లేవు. సత్యం అనేది అనంతంగా ప్రకాశిస్తుంది. ఆ సత్యం అనేటువంటిది ఏదై ఉన్నది అంటే అద్వైతమే అయి ఉన్నది. అంటే ద్వైతము లేనిదై ఉన్నది. అటువంటి అద్వైతానుభూతిని మనం పొందాలి అనుకున్నప్పుడు ఒక గురుపాదాశ్రయం చేయకపోతే ఆ అద్వైత అనుభూతి అనేటువంటి గుర్తించడం కష్టం. లైబ్రరీలు మనకి నేర్పించలేవు, పుస్తకాలు నేర్పించవు. ఎవరైతే స్వయంగా అనుభవించి ఉంటారో వాటిని ఏమన్నారంటే స్వయం తీరినాహ పరాంతార ఎంతి అన్నారు. వాటి టైం ఇచ్చారు. అందుకని టైం ప్రకారం నేను పూర్తి చేయాలి. మాట ఇవ్వాలి కదా. అసలే మేము విక్షవాపం చేయడం కాబట్టి అయితే అందుకని మన ఏంటి స్వయం తీరిన పరాంతార ఏంటి వారు తరించి ఉన్నటువంటి వారైతేనే మనల్ని తరింపజేస్తారు. ఎవరికైనా ఈత వచ్చి ఉంటే ఇంకొకరిని అవతల కట్టుకుని తీసుకెళ్ళగలుగుతారు ఈత ఎత్తు. ఆ ముందున్న వాడికి ఈత రాలేదనుకోండి నేను ఒడ్డుని చేరుస్తాను అంటే ఈ వెనక ఉన్నటువంటి వాడు ప్రతి ఎలా ఉంటుంది వీడి కింద వాడి పైన పడిపోయి ఉంటారు. నీళ్లు తాగాల్సిందే తప్ప నదీనాం సాగరోగతి అన్నట్టుగా ఎది తరింప చేయటం అనేటువంటిది జరగదు. అందుకని ఇక్కడ ఏది కావాలి? ఇది ప్రపంచము మార్పుతో కూడుకున్నది అనేది మనకి నఖశిక పర్యంతము నమ్మాలా ఉన్నదా? ఏం చేయాలి? నమ్మాలా లేకపోతే ఉన్నదా? ఉన్నదాన్ని నమ్మాలి. నమ్మి ఉండడం కాదు, ఉన్నటువంటి దాన్ని మనం నమ్మాలి. జరుగుతుందా లేదా? చిన్నప్పటి నుంచి మనం ఎన్ని అవసరం పడుతుంది ఇక్కడ దాకా వచ్చాం. చిన్నప్పుడు పరుగులు పెట్టాం, ఇప్పుడు పరుగు పెట్టాలి మనం నడకే. నడవడం కూడా కొంచెం దగ్గరైతే బాగుండు అనుకోకుండా ఉన్నాం. అంటే మార్పు ఎందులో వచ్చింది? అదే దేహం, మన అమ్మకి ఇదే పుట్టింది. కానీ దీంట్లో మార్పులు వస్తున్నాయి. అస్థి జాయతే బద్ధతే పరిణమతే అపక్రియతే నశ్యతే అనేటువంటివి ఆరు తేడాలతో దాన్ని మార్పు చెందుతూ ఉన్నాం. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? మన వయసు వాళ్ళం అందరం కూడా అపక్రియతే అంటే మార్పుతో కూడి ఉన్నాం. 77 అంటే మార్పుతో కూడి ఉన్నటువంటిది. ఆ తర్వాత ఇక ఆఖరి ఒకటే ఉంది, నశ్యతే. ఇవ్వండి ఒకరు ఏమయ్యారు? నశ్యతే, చెడిపోయారు, లేరు. అంతకుముందు ఆమె మాట్లాడింది ఆ రోజు పోతుందా? ఆ తర్వాత ఎవరో కూర్చుని వెళ్తే కూడా పలకరించిందే? ఎవరో ఎలా ఉన్నామని పలకరిస్తే ఇలా ఉన్నాను అని చెప్పిందే? ఆ బొమ్మ చెప్పింది. బ్రహ్మ లోపల ఉన్నప్పుడు చెప్తాం కదా, చెప్తాం. ఒక్కసారిగా ఎందుకు లేకుండా పోయింది అక్కడ అంటే వాటి దీన్ని దేనిలో పోచారంటే ఇది ఘటవత్ ఆకారాలతో ఉంటాయి. కొండ చేసేటువంటి వాడు మొదలు పెట్టి కొండ చేసి పక్కన పెడుతూ ఉంటే ఏముంటే పెడుతున్నాడు అక్కడ కొండ? ఖాళీ ఉంటే పెడుతున్నాడు. అందరి మధ్యలో తీసుకొచ్చి కొండ పెట్టలేడు, ఇక్కడైతే పెట్టగలడు. ఏముంది ఇక్కడ? ఖాళీ ఉంది కాబట్టి పెట్టగలడు, ఖాళీ ఉంది కాబట్టి పెట్టగలడు. ఇప్పుడు ఇలాంటివి ఒక పది కొండ చేశాడండి. చేసిన తర్వాత కొండ లోపల ఖాళీగానే ఉంది, కొండ బయట కూడా ఖాళీగానే ఉంది. బయట ఉన్నటువంటి ఆకాశము విస్తరించి ఉంటే మహాకాశము అన్నారు. దాని దగ్గర కొండ పెడితేమైంది? ఘటాకాశము అయింది. ఘటంలో కూడా ఆకాశమే ఉన్నది, ఘటంలో ఖాళీయే ఉన్నది. మనమేం పెట్టలా అందులో? నీళ్లు పోయిలా ఆవకాయలు కాయలా? ఆవకాయలు పెట్టలా అందులో, ఖాళీగా ఉంది. దాన్ని ఘటాకాశము అన్నాం. దీన్ని ఏమన్నాము? మఠాకాశము అన్నాం. గోడలతో ఒక మఠం ఉన్నది ఇక్కడ. మనం ఒక ఏది బృందావనము అనేటువంటి ఒక గుడి ఉన్నది, మందిరం ఉన్నది, అందుకని దీన్ని మఠాకాశము అన్నాం. బయటకు వెళితే కూడా ఖాళీ ఉన్నది. ఆ ఖాళీ ఏమైంది? అది మహాకాశము అని, అది అనంతం. నువ్వు ఎంత లెక్కెళ్ళినా అది ఆకాశమే, ఖాళీ ఉన్నది. అలాగా మన ఈ దేహం కూడా భగవంతుడు ఇచ్చిన ఆయుష్ మేరకు బతికున్నంత కాలము ఉన్నది 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 అనేటువంటి ఉనికికి కారణమైనది, ఆధారమైంది ఏది? దేహం అనేటువంటి. ఎప్పుడైతే దీని కర్మ తీరిపోయింది, అందరూ వింటూ ఉంటారు కదా, పోయారు అనగానే ఏమంటారు? కర్మ తీరిపోయిందమ్మా, వెళ్ళిపోయింది. తేలిక మాట్లాడుకోవటం, దాని గురించి విచారణ చేయాలంటే బోలంతుంటుంది. మరి కర్మ తీరిపోయినప్పుడు ఆమె ఏమైంది? అందులో లేదు. మనం ఏం చేసాం? దాన్ని తాళ్లతో కట్టేసాం. కట్టమా లేదా? ఎటు కావాలంటే అటు పొడుకోబెడితే, ఎటు తిప్పితే, మనం తిప్పితే తిరగాల్సిందే తప్ప దానంతా అది తిరగదు. ఎందుకని? అందులో చైతన్యం ఉన్నప్పుడు ఒక పేరుతో ప్రకాశం. చైతన్యము తొలగిపోయిన తర్వాత అది జడమైపోయింది. జడం ఒక ఈ మనిషి కూర్చోని కుర్చీని ఎట్లాగైతే కలుపుతామో, మనిషి లేనటువంటి వస్తువుని ఎలాగైతే కలుపుతామో, ఆ దేహాన్ని కూడా మనం ఇద్దరు కూర్చోబెట్టారు, అక్కడ కూర్చోబెట్టారు, పడుకోబెట్టారు, మళ్ళా లేపారు, మళ్ళా ఐదు భక్తులు పడుకోబెట్టారు, మళ్ళా అందరూ వస్తారని, మళ్ళా అందరూ వచ్చిన తర్వాత తీయాలన్నప్పుడు ముందరే తీశారు. ఎందుకంటే ఐదు పెద్ద పోయింది అది, మన ఫ్రీజర్ లో ఉన్న వంకాయ తిని దానికి ఏమైనా తేడా ఉందా చెప్పండి? మన ఫ్రీజర్ లో పెట్టుకుంటూ ఉన్నాం కదా, ఏమైనా నిలవ ఉండాలంటే, పిల్లలు వస్తారంటే ఏం చేస్తారు? మామిడిపళ్ళు దొరకవు, ఇంటర్నేషనల్ వాళ్ళు వచ్చారంటే అని ఫ్రీజర్ చేస్తుంటారు కదా. ఆ చేసిన దానికి దీనికి సంబంధం ఏంటి? ఉంది. అది అయితే ఇది అయితే అది మామిడి పండు అయింది, ఇది దేహం అయింది. తిరిగి మళ్ళా అంత్యక్రియలప్పుడు ఏం చేస్తున్నారు? ముందే తీసి కొద్దిసేపు దాన్ని కట్ చేసి పెడుతున్నారు. ఎందుకని? మెత్తపడాలి దేహం, మళ్ళా తీసుకొచ్చి బయట పడుకోబెట్టాలి, కాస్త స్నానం చేయించాలి, అక్కడ కావాల్సిన కార్యక్రమం చెయ్యాలి. చేయడానికి అది మళ్ళా మనకి ఎటు కావాలంటే అటు ఇస్తున్నాం, అటు తీసి ఇది ఆకలి తెలిపినది ఏంటంటే, ఏది ఏ భూతం ఆ భూతంలో కలిసిపోతే ఆఖరికి మట్టితో ఏది దేహం కూడా అతిథి సంస్కారం చేయబడేసరికి ఏమైపోతుంది? పంచమహాభూతాలు ఆకాశము, వాయువు, అగ్ని, జలపు, పృథ్వీ అనేటువంటి వాయువు ఐదు కూడా ఐదులో కలిసిపోయి ఇప్పుడు గయక ఎక్కర్లేదు అంటున్నాను. గయ అనేటువంటి ఆమె ఇప్పుడు ఎక్కడ లేదు, అంతగా వ్యాపించి ఉన్నాయి. నువ్వు ఎలా చూడాలి? ఎక్కడ? పరమేశ్వర స్వరూపంగా చూడాలి. మనం ఎందుకు దండం పెడుతున్నాం అక్కడికి వెళ్ళి? ఆమెకి ఎందుకు దండం పెడుతున్నాం? దేవుడు అయిపోయాడు అని ఉన్నాను. కర్మ ఉన్నంతసేపు దేహము బంధించింది, కర్మరహితం అయిపోయిన తర్వాత ఆ దేహము తొలగిపోయి అప్పుడు దానికి అందుకే ఇదంతా మనం గుర్తించాలంటే ఎలా గుర్తించాలి అంటే బోధ అనేటువంటి దాన్ని. ఎందుకంటే దాన్ని అద్వైతం అద్వైతం అనుకుంటున్నాను చూడండి. అద్వైతానుభూతి అంటే ఏంటి అంటే ఉన్న ఒక్కదాన్ని మనందరం కూడా ఆశ్రయించున్నాం. మనందరం ఆశ్రయించున్నామా? లేకపోతే ఆ అద్వైతమే మనందరిలో ప్రకాశించబట్టి ఉన్నాను అనేటువంటి ఉనికికి కారణమై అది దీని నుంచి కనుక తొలగితే ఏమవుతుంది? అది లేదు అనేటువంటి మాట చెప్పుకోవచ్చు. ఎప్పుడో మనందరం మారే వాళ్ళమే. చిన్నప్పటి నుంచి స్థితిగతులు ఎలా మారుతూ వచ్చాయో మన జీవితంలో కూడా ఆఖరి స్టెప్ అనేటువంటిది ఎదురుపడి అందరూ కలిగే ఉన్నాం. కాబట్టి మనం ఎవరి గురించి ఎవరి గురించి సంతోషిస్తాం? చిన్నప్పటి నుంచి ఎన్ని ఒడుపులు వేస్తాము గుర్తు తెచ్చుకోండి. చిన్నప్పటి నుంచి చాలా సార్లు చాలా వాటి కోసం ఏడ్చాం. ఏడిపి కాదు, చాలాసార్లు నవ్వాను కూడా, చాలాసార్లు సంతోషించాను కూడా. అది గుర్తు లేదు, ఇది గుర్తు లేదు. ప్రస్తుతానికి ఎందులో ఉన్నాం మనం, ఇప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు ఏం జరుగుతోంది ఇక్కడ. అమ్మ దుఃఖులకు రాదు, ఆ అమ్మ భగవంతుల్లో లయించిపోయింది. మనం కూడా అదే ఏది ఈ ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితి పొందడం కోసమే సంకీర్తన చేసినా, ఇది బోధని ఆలకించినా, గురువుల భాగాన్ని ఆశ్రయించినా, మనం చేసేటువంటిది ఏంటి? చిరంజీవులుగా ఎంతమంది ఉన్నారండి? కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నారు. ఆంజనేయ స్వామి చిరంజీవి, అలాగే అజ్ఞానమైనటువంటి భక్తుడు చిరంజీవి, అలాగే ధ్రువుడు చిరంజీవి. ఎందుకంటే చరిత్రలో ఉన్నదండి, వారు చిరంజీవిలాగా ప్రకాశిస్తున్నారు. ఎవరికి కనిపిస్తారు వాళ్ళు? వారు ఆశ్రయించిన భగవంతుని ఎవరైతే ఏది నిరంతరము ఎవరైతే ఆశ్రయించి ఉంటారో, నమ్ముతారో, సీతారాముని ఎవరైతే నమ్ముతారో అక్కడ ఆంజనేయస్వామి తప్పకుండా అనుకరిస్తారు. ధ్రువం అంటేనే శాశ్వతం అని ధ్రువతారం చూపిస్తారు కదా, శాశ్వతంగా ఉండిపోయాడు అని. అలాగే మనకి సమర్థ రామదాస స్వామి శిష్యుల్లో కూడా అజ్ఞానమైనటువంటి భక్తులు, ఇలాంటి కొంతమంది భక్తులు ఏది చిరంజీవిలాగా ప్రకాశిస్తున్నారు. గురువుల ఏది ఆసక్తి అంటే దేహాన్ని నమ్ముకోలే వాళ్ళు, దేహాన్ని ప్రపంచాన్ని ప్రకాశింపచేసేటువంటి భగవత్ స్వరూపాన్ని ఆశ్రయించాలి. మనం కూడా అటువంటి భగవత్ స్వరూపాన్ని ఆశ్రయించాలి. ఆ అమ్మ కూడా ఎవరిని ఆశ్రయించింది? ధర్మాన్ని ఆచరించింది, భర్త స్థానంలో భర్తని ఆదరించింది, ధర్మంగా గౌరవనీయంగా చక్కగా పోషించుకుని చూసుకోగలిగింది, పిల్లల్ని వాళ్ళ ప్రేమల్ని చక్కగా చూడగొన్నది, వాళ్ళకి చూపించే ప్రేమను చూపించింది. మనకేమైనా వదిలిపెట్టిందా? మనందరికీ కూడా ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో, ఏ విధంగా చూడాలో, మన పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఏ విధంగా చూపించారో ప్రేమల్ని, ఆ విధంగా చూపించుకుంది. అంతేకాకుండా తల్లిదండ్రులు కృష్ణవేణమ్మ గారు, దేశం రాజు గారు అయితే ఇటు పక్క అత్తమామలు కూడా నారాయణమ్మ గారు లోయ్ ఇంట్లో నారాయణమ్మ అని పిలిచేవారు. బాబుజీ మహారాజ్ ఆశ్రమం పెట్టిన తర్వాత ఎంత సేవ చేసిందో ఆశ్రమానికి ఆ తల్లి. వాళ్ళిద్దరు విప్రాడు, శ్రీవేణమ్మ గారును నారాయణమ్మ గారును. అలాగా వారి పెద్దప్పై వారి కోడలుగా దయ్యప్ప, ఇలాగా ఉంటూ మానవతా దృష్టితో ఆరాలు మనం చెప్పుకుంటాం కానీ గుర్తుండడం కష్టం, మనకు అవసరం కూడా లేదు. భగవత్ భక్తురాలుగా మాత్రమే మనకు అక్కడ అవసరమైంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని మనం గుర్తించాలి అంటే ఎలా గుర్తించాలి? ఒక గురువు నాకించాలి, బోధ శ్రవణం చేయాలి. దాని ఎట్లా అంటే, ఒక కలగన్నామండి, స్వప్నే ప్రతీయమానాన్ని రూపాన్ని యథా తథా. స్వప్నంలో మనం రాత్రి పడుకున్న మంచి కల వచ్చింది, కలలో కొంతమంది చెడ్డ కళ రావచ్చు, కొంతమందికి మంచి కళ రావచ్చు. ఆ కళ అనుభవించినంత సేపు ఆ కళ కన్నటువంటి వాడికి అది నిజమేనా లేకపోతే కళలోనే అది అసత్యమని గుర్తిస్తున్నాడా? ఆలోచించండి, కళ కనేటువంటి సమయంలో నిద్రలో మనం అనుభవిస్తున్నాం. అనుభవించినప్పుడు మంచి వచ్చేది, మంచి వస్తే మంచి కళ వస్తే మంచిది, చెడు కళ వస్తే చెడుని కూడా, చెడు వస్తే భయపడుతున్నాము, మంచి వస్తే ఆనందిస్తున్నాము, పక్కపక్క నవ్వుతున్నాము. కళలో ఉన్నంతసేపు అది నిజమే అనుకుంటున్నాం. ఎప్పుడు అది నిజం కాదని గుర్తిస్తున్నాము? ఎప్పుడైతే మన బాహ్య ప్రపంచానికి మెలుకు వస్తుందో, మెలుకు వచ్చేసరికి ఏమవుతుంది? అయ్యో ఇంతవరకు కళ, అయ్యో నేను ఆశ్రమానికి వచ్చినట్టున్నానే, అంతమంది చక్కగా భజన చేస్తుంటే విన్నట్టున్నానే, ఇదంతా కళగా వచ్చిందా నాకు అని చెప్పి ఆ కళని మనం ఎంతమందితో పంచుకుంటే మాత్రం నిజమవుతుంది. అది కళ, కళే అనుభవించినటువంటి వాడు ఒక్కడికే తెలుసు. అలాగే ప్రపంచం అనేటువంటిది కూడా ఒక విద్యా ప్రపంచం, ఒక కళ. ఏ విధంగా ఇవన్నీ కూడా మార్పు చెందేటువంటివి, ఇది ఎప్పుడు గుర్తించగలము అంటే తెలిసినటువంటి ఒక గురువులు మనకి మెలకు తీసుకురావాలి. ఏ మెలకు తీసుకురావాలి? ఇదంతా మీకే అనేటువంటి విషయాన్ని మనకి చక్కగా తెలియచేయాలి. వారి బోధని మనం వినాలి. విన్నప్పుడు ఇదంతా కూడా అందరూ ఏమి వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు కాబట్టి మనం మాత్రం ఉండిపోతామా? మనం మాత్రం ఉండిపోతాం అంటే వందలాది ఏళ్ళు ఉండిపోతామా? ఇంటి మనందరికీ తెలుసు ఏదో ఎప్పుడో తీసిపోతారు దేవుడే. అందుకని తీసుకు వెళ్లే ముందు ఇది అంతా కూడా భ్రమ భ్రాంతి చేతనే కల్పితమవుతోంది అన్న విషయాన్ని నిజమైన సత్యాన్ని గుర్తించినప్పుడే మనం గుర్తించడం అది మనకి ఏది తత్వం అనేటువంటిది గుర్తింపజేస్తుంది. అటువంటి తత్వం మనకి అద్వైతం అనేది గుర్తింపజేస్తుంది. అలాగ మనకి గురువులు ఆశ్రయించినందుకు మనకి ఇక్కడ ఏమవుతుందంటే పంచమహాభూతాత్మకమైనటువంటి దేహము రాతిలో కలిసిపోతే ఇందులో ప్రకాశించే దేవుడు ఏది ఈ అనంత వాయువుల్లో కలిసిపోతే దైవ స్వరూపాన్ని పొందితే ఇక మనకి మిగిలింది ఏమిటి అంటే ఇది బోధ. ఇటువంటి మహాత్ములు మనకి చెప్పేటువంటి బోధని ఒకరికొకరం పంచుకుంటూ ఉండాలి, ఒకరికొకరం చెప్పుకుంటూ ఉండాలి. అవి ఉపనిషత్తుల ద్వారా పోషిస్తున్నాయి, వేదమాత తెలియచేస్తోంది, అలాగే మనకి భారత భాగవతాది రామాయణాది ఇతిహాసాల్లో కూడా మనకి చాలా చోట్ల ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని గురించి బోధ ఉన్నది మధ్య మధ్యలో మనకి అందజేస్తున్నారు చక్కగా. ఆ తత్వాన్ని అందుకుంటూ ఉంటేనే మనం అంటే ఏంటి అసలు ఈ పాంచభౌతికమైన దేహమా, ఈ దేహం మనతో రావటల్లా, ఇది ఇక్కడ పడిపోతోంది పోయాడు అని మాట్లాడుకుంటున్నాడు. నాది నేను దూరమైనప్పుడు ఏది అది నాది ఇది నాదని ఏది నీది కాదు నేను నాది దూరమైనప్పుడు ఇది నిజమురా ఇదే గురుదేవుడు ఇచ్చినటువంటి బోధ. ఒక దేవి రూపంలో ఇచ్చారు గురుదేవుడు, ఇది నాది అది నాది అని విర్రగీయగలవు ఏమండి ఇది నాది ప్రస్తుతాన్ని మైకు నాది అంటున్నాడుగా వెళ్లేటప్పుడు తీసుకెళ్తాను ఇది ఇది నాది నాది అని నేను విర్రగించున్నాను కదా ఇది ఇక్కడ పడిపోతేనేగా పోయిందని మాట్లాడుకుంటున్నారు అందరూ ఇది లేదు అని మాట్లాడుకుంటున్నారు అవునా కదా. కరెంటు లేదండి, కరెంటు అన్నిటిని ఆడిస్తుంది ఈ పేన మాత్రం తిరగట్లేదండి. ఇంకా ఉంచుకుంటాం అసాన్ని ఏం చేస్తాం, కాకపోతే శబ్దం మాత్రమే తేడా పోయి ఫ్యాను ఆడిపోయింది ఇంకా పనికి రాదు తీసి కొత్తగా అని పెట్టాలి. లైట్ మాడిపోయింది కొత్త లైట్ బల్బులు పెట్టుకోవాల్సింది. కరెంట్ ఎక్కడికి పోతేలా కానీ మాడినవి పాడైపోయినవి మాత్రం మాత్రం. అలాగే దీని కర్మ తీరిపోయినప్పుడు ఇది జారిపోతుంది, జారిపోయినప్పుడు మళ్ళా మనము కర్మను ఆర్జించుకుని ఉంటే మళ్ళా ఇంకో బాధ కోసం వెతుక్కుంటూ ఉంటుంది ఆ జీవుడు వెతుక్కుంటూ ఉంటాడు. ఎవరైతే ఆ జీవుడు ఈశ్వరత్వాన్ని సిద్ధింపజేస్తున్నాడో సిద్ధింపజేస్తున్నటువంటి ఆ జీవుడు ఈశ్వరత్వాన్ని పొందుతాడు, నారాయణ స్వరూపాన్ని పొందుతాడు. పొందినటువంటి వాడికి మరి జన్మ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ జన్మమే మా కడసారి జన్మమై నీ సాయుధ్యమును పొందించుకుంటాం. అది నిజమురా ఏది నిజమురా మనం ఏదైతే చెప్పుకున్నాము ఇది నిజమురా ఇదే సత్యమురా అని మహాత్ములు మనకి చెవుల ఇల్లు పట్టుకుని చెప్తారు. ఎవరైనా దీనికి రావాల్సిందే, ఎంత గొప్పవాడైనా జారిపోవాల్సిందే. మనం తీసుకువెళ్తే ఏంటంటే కనిపించేటువంటి పొగబాక్యాలు ఎవరు తీసుకెళ్లేదు లేదు, ఒక్క చిల్లు పైస కూడా తీసుకెళ్తున్నారు. ధన ధాన్యాలు ఎవరికి వారే యమునా తీరే చివరికి వంటది వేరా, ఎవరికి వారే యమునా తీరే చివరికి వంటది వేరా, ఎవరికి వారే యమునా తీరే చివరికి వంటది వేరా, ఎవరికి వారే యమునా తీరే చివరికి వంటది వేరా. హరినామమేరా ఇది నా వయేరా, హరినామమేరా ఇది నా వయేరా. తత్వ విచారణ చేసిన దానికి ఒంటరితనం ఉండదు, అంత తానే అనుకుంటుంది అక్కడ. అటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి ఇప్పుడు ఇక్కడ. అటువంటి జ్ఞానాన్ని పొందాలనే మహాత్మటువంటి ఆశ్రమాలు సాధన చేసుకోవడం కోసం మన కోసం త్యాగం చేశారు. కాబట్టి ఇటువంటి ఆశ్రమాలను ఆశ్రయించి పైగా సంవత్సరం కూడా అవల కార్యకర్తలు ఇద్దరు కూడా ఏది అక్కడి నుంచి విశాఖపట్నంలో ఉన్నో కాకినాడలోనో ఉండేవారు, విశాఖపట్నంలో ఉండేవారు. అటువంటి వారు ఏమైనా సరే ఇక్కడే ఉండాలి, మనకిస్తారు ఇక్కడే వెళ్ళిపోవాలి అని రావటమే ఇంత తేలిక. సరే మీద ఉండండి, మీ అందరూ ఉండండి, నేను వెళ్ళొస్తాను అని ఇంత తొందరగా వెళ్ళిపోతుంది. మనందరికీ కూడా ఏది, మీరు మీ చరణంలో ఉండండి, మీరు భగవన్నామం అనుకోండి అని మన నోట్లేసి వెళ్ళిపోతుందని మనం ఆలోచించగా అనుకోండి. ఇదే ఒక పెద్ద విశేషం. అప్పుడు కాక ఉన్న బామ్మ అనుకుంటుకున్న పోతుంది. ఒక పెద్ద విచిత్రమే, ఎంతమంది వెళ్ళిపోతారా? పుట్టగానే వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది, అదేంటి కర్మశేషం ఉంటుంది, వాళ్ళు పుడతారు కొంచెం, అదేదో ఆ కొంచెం తిరగానే వాళ్ళు వెళ్ళిపోతారు, మేము వెళ్ళొస్తాం. అందుకని ఏదో ఒకప్పుడు మనమేమి ఏది ఇక్కడ ఏమి ఇది నాది అని దీని అంటుకు పెట్టుకుని బరువు ఉండేది కాదు. ఎప్పుడో ఒకప్పుడు అన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. తాను ఎవరంటే అది అయి ఉన్నది, ఇది బ్రహ్మ వస్తువే తానై ఉన్నది, అదొక్కటే. ఆ పరమాత్మే తాను ఎంత గొప్ప ప్రకాశించాడు చూడండి. మా నువ్వు కాదు, కానీ దేవుని ప్రకాశం చేసి పరమాత్మని ఇంతకన్నా గొప్పది ఏముందండి? ఏం కావాలి నీకు? 5 రూపాయలు సంపాదించే చోట 50 వస్తే మనకి ఊరుకుంటామా? 500 వస్తే ఊరుకుంటామా? 5000 వస్తే ఊరుకుంటామా? ఊరుకుంటామా? ఎంత ఉన్నా సరే వెళ్ళిపోయే రాజు వచ్చినప్పుడు ఒక్క పైసా తీసుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? సుకృతం దుష్కృతం చేయవ గచ్చతి మను గచ్చతి అని గురుదేవులు అంటుండేవా. నువ్వు సుకృతం చేస్తున్నావో దుష్కృతం చేస్తున్నావో అదే నీ వెంటబడి వస్తుంది. కాబట్టి అటువంటి గురుదేవుల్లో నిజంగా పాపం ఆమె ఆ వయసులో వచ్చారంటే నేను కూడా ఆశ్చర్యపోయా. లాస్ట్ మినిట్ లో ఎవరెవరు వస్తున్నారని లిస్టు చూస్తే ప్రయత్నిస్తుందా ఆశ్చర్యపోయాను. తను వచ్చినందుకు అన్ని దర్శించిందండి, యాత్రంతో గొప్పం చేస్తుంది అన్ని చోట్ల కూడా. సరే కర్మ తీరిపోయింది, నువ్వు చాలే ఇంకా ఇంకేం కష్టపడతావు. నిజంగా ఇంకా వయసు తర్వాత ఉన్నా కూడా మనకి సంక్రమించేది ఏంటండి? వ్యాధులు. తర్వాత ఎవరి చేతనా చేయించుకోవటము, లేకపోతే అది బాగుంది లేకపోతే ఇది బాగోలేదు లేకపోతే అంత దాకాక్కర్లేదండి. మనది మనం చేసుకున్నంతసేపు చాలా ఆనందంగా ఉంటుంది. మనది మనం కోల్పోయిన తర్వాత నీ వీపు మీద దురద పెడతాంది. ఎవరన్నా గోపం అనండి, నువ్వు దురద పెట్టిన తోట తప్ప చుట్టూ పోతుంది. నీ అసలు దురద ఉన్న చోట గోకరు ఏంటిది? ఆత్మసుఖమే సుఖం అంతే. అదే తనంతా తనకున్నంత సుఖము, తనంతా తను తిన్నటువంటి ఆనందము ఏమండి? ఎంతైతే మాత్రం అమ్మ తినిపించేది బానే ఉంటుంది, కాని పెద్ద అయిన తర్వాత నువ్వు ఉండవే అమ్మా నేను కలుపు తింటాను అని అనుకున్నా ఉన్నావు. మనం కలుపు తింటే బాగుంటుంది. అందుకని అంతున ఆత్మ సుఖం అది, అది ఏదైతున్నది అంటే ఆత్మ అయి ఉన్నది, అది తానై ఉన్నది. అందుకని అన్న నాకు అది అన్నగారు అవుతారు పెద్దన్నయ్య, ధర్మపత్ని అంటే ఆత్మ పత్ని అంటే ఆత్మ అంటే తాను తనకి భార్య. ఇప్పుడు ఆత్మపత్ని నాకు ఇంకోటి గుర్తుకొచ్చింది, ఆత్మపత్ని అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఉందండి మనస్సు. మనందరికీ ఒక పెళ్ళం ఉంది, మగవాళ్ళకే కాదండి ఆడవాళ్ళకి కూడా ఉంది ఆత్మపత్ని. అంటే ఏంటి మనస్సు? అది చెప్పినట్టు మనం వినాలి, కానీ మనం చెప్పినట్టు వింటుందా? కూర్చుని హాయిగా పాడుకోవే అంటే వాళ్ళు వచ్చారా పెట్టారా? లేకపోతే వాళ్ళు వాళ్ళ కళావాంచారా? వాళ్ళకి ఏమైంది? మా పాడేవాళ్ళకి ఇంకొక రోగం. అలాగా ఏంటంటే నన్ను దిక్కులకి చూస్తుంది తప్ప మన సంగతి తను చూసుకోవడానికి రావటంలా. అందులో ధ్యానం అంటే ఇతరత్రా కాదు, తనలోకి తాను చూసుకోవడం అనేది ధ్యానం. ఇది ధ్యానం, బుద్ధి యొక్క ప్రయాణమే ధ్యానం. అటువంటి స్థితిని మనకి నేర్పించడం కోసం మహాత్ములు ఎంత అదృష్టం అండి ప్రయత్నమన్నారు. క్షేత్రం పేరు పెట్టుకుంది, ఒక భక్తుడు అయ్యింది. ఆ భక్తి తత్పరతో యాగం మరి చక్కగా యాత్ర అంతా చేసింది, భగవంతుల్లో లయించిపోయింది. ఇంతకన్నా అదృష్టం ఏం కావాలి. కాబట్టి ఆ అమ్మకి అటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని, తర్వాత మరి భర్త పిల్లలకి అందరికీ కూడా మనసుకి శాంతిని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ, మనం కూడా నిరంతరం అటువంటి పదరనామంలో భగవతత్వ అన్వేషణలో మన జీవితాలను పునీతం చేసుకోవాలని, గురుదేవుల్ని అనుకమైనటువంటి పరమాత్మని గురు పరమాత్మని మనం ప్రార్థిస్తూ, అందరికి కూడా అటువంటి శక్తిని భక్తిని ఆయుధ ఆరోగ్యశ్వర్యల్ని అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని ప్రసాదించి సర్వదా గురు పాదకులు రక్షించు గాక. సుఖీ భవ సుఖీ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయుధ ఆరోగ్యశ్వర్యములను పుత్ర పవిత్ర ధనధాన్యములను నిరంతర భగవన్నామామృత ఆస్వాదాన్ని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్నాథ జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించు గాక. సుఖీ భవ సుఖీ. హరే ఓ.